లూకా 20వ అధ్యాయము. ఒకరోజు మందిరంలో యేసు ప్రజలకు బోధిస్తూ సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధానయాజకులు, శాస్త్రులు, పెద్దలు అంతా కలిసి ఆయన దగ్గరకు వచ్చారు.
ఎవరిచ్చిన అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు? చెప్పు
అని వాళ్లు అడిగారు. ఆయన,
నన్నొక ప్రశ్న అడుగనివ్వండి. యోహానుకు బాప్తిస్మమునిచ్చి అధికారము ఎవరిచ్చారు? దేవుడా లేక ప్రజలా?
అని అన్నాడు. వాళ్లు పరస్పరం ఈ విధంగా చర్చించుకున్నారు.
దేవుడంటే అతడు, మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు అని అంటాడు. ప్రజలంటే ప్రజలు యోహానును ఒక ప్రవక్త అని విశ్వసిస్తూ ఉండేవాళ్లు. కనుక వాళ్లు మనల్ని రాళ్లతో కొడతారు. అందువల్ల ఆ అధికారం ఎక్కడి నుండి వచ్చిందో మాకు తెలీదు
అని సమాధానం చెప్పారు. యేసు,
మరి అలాగైతే నేను కూడా ఎవరి అధికారంతో ఇవన్నీ చేస్తున్నానో చెప్పను
అని అన్నాడు. ఆ తర్వాత ప్రజలకు ఈ ఉపమానం చెప్పటం మొదలుపెట్టాడు.
ఒకడు ఒక ద్రాక్షతోట వేసి రైతులకు కౌలుకిచ్చి చాలాకాలం దేశాంతరం వెళ్ళిపోయాడు. పండ్లు కోసే సమయానికి తన పాలు వసూలు చేసుకురమ్మని సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కొట్టి ఒట్టి చేతులతో పంపారు. ఆ ఆసామి మరొక సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కూడా బాగా కొట్టి అవమానించి ఒట్టి చేతులతో పంపారు. అతడు మూడవవాణ్ణి పంపాడు. వాళ్లతణ్ణి తీవ్రంగా గాయపరిచి తరిమివేశారు. ఆ ద్రాక్షతోట యజమాని, నేనేం చెయ్యాలి? నా ముద్దుల కొడుకును పంపుతాను, బహుశా వాళ్లతన్ని గౌరవించవచ్చు అని అనుకున్నాడు. కాని రైతులు అతని కుమారుణ్ణి చూసి, తమలో ఇతడు వారసుడు కనుక ఇతణ్ణి చంపేద్దాం, అప్పుడు ఈ తోట మనకి ఉంటుంది అని నిశ్చయించుకున్నారు.
అతణ్ణి ద్రాక్షతోట నుండి బయటకు తరిమి చంపివేశారు.
ఆ ద్రాక్షతోట ఆసామి వాళ్లనేమి చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోట ఇంకొకరికి కౌలుకు ఇస్తాడు
అని అన్నాడు. ప్రజలు ఇది విని,
అలా ఎన్నటికీ జరగకూడదు
అని అన్నారు. యేసు వాళ్లవైపు సూటిగా చూసి,
మరి అలాగైతే లేఖనాల్లో రాయబడిన ఈ వాక్యానికి అర్థమేమిటి? పనికిరానిదని ఇల్లు కట్టేవాళ్లు పారవేసిన రాయి ముఖ్యమైన రాయి అయింది. ఆ రాయి మీద ఎవరు పడతారో వాళ్లు ముక్కలైపోతారు. ఆ రాయి ఎవరిమీద పడుతుందో వాళ్లు నలిగిపోతారు
అని అన్నాడు. శాస్త్రులు, ప్రధానయాజకులు ఈ ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బంధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడిపోయారు. వాళ్లు సరి అయిన అవకాశం కోసం ఎదురుచూడసాగారు. కనుక వాళ్లు తమ వాళ్లను కొందర్ని రహస్యంగా ఆయన దగ్గరకు పంపారు. వాళ్లు మంచివాళ్లుగా నటిస్తూ యేసు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పుపట్టి ఆయన్ని ఆ ప్రాంతం యొక్క రాజ్యాధికారికి అప్పగించడానికి ప్రయత్నించసాగారు. ఆ రాజ్యాధికారికి శిక్షించటానికి అధికారం ఉంది. ఒకరోజు వాళ్లు యేస్సుతో,
బోధకుడా, మీరు సత్యం మాట్లాడుతారు, సత్యం బోధిస్తారు, పక్షపాతం చూపరు, దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిస్తారని మాకు తెలుసు, మరి మేము చక్రవర్తికి పన్నులు కట్టాలా వద్దా
అని అడిగారు. వాళ్ల పన్నాగం గమనించి యేసు,
ఒక దేనారా చూపండి, దానిమీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి పేరు ఉంది
అని అడిగాడు.
చక్రవర్తిది
అని వాళ్లు సమాధానం చెప్పారు. ఆయన,
అలాగైతే చక్రవర్తికి చెందింది చక్రవర్తికి ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి
అని అన్నాడు. ఆయన అక్కడ ప్రజల సమక్షంలో చెప్పిన ఈ సమాధానంలో వాళ్లు ఏ తప్పూ పట్టలేకపోయారు. పైగా వాళ్లాయన సమాధానానికి ఆశ్చర్యపడి మౌనం వహించారు. చనిపోయాక మళ్లీ బ్రతికిరారని వాదించే సద్దూకయ్యల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు.
బోధకుడా, మోషే ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు ఆ చనిపోయిన వానికి సంతానం కలుగచేయటానికి అతని భార్యను వివాహం చేసుకోవాలి అని రాశాడు. ఒకప్పుడు 7 సోదరులుండేవారు. మొదటివాడు పెళ్లి చేసుకుని సంతానం లేకుండా మరణించాడు. 2వ వాడు ఆమెను పెళ్లి చేసుకుని మరణించాడు. 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అదేవిధంగా ఆ 7 సంతానం లేకుండా మరణించారు. చివరకు ఆమె కూడా మరణించింది. మరణించిన వాళ్ళందరూ బ్రతికి వచ్చినప్పుడు ఆమెను ఆ 7 పెళ్లి చేసుకుంటారు, గనుక ఆమె ఎవరి భార్య అవుతుంది
అని అడిగారు. యేసు,
ఈ భూమి మీద వాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు, చేసుకుంటారు. పరలోకమునకు పునరుద్ధానమగుటకు అర్హత ఉన్నవాళ్లు అనంత జీవితం పొంది రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్లు పెళ్లిళ్ళు చేసుకోరు, చెయ్యరు. వాళ్లు దేవదూతల వలె, దేవుని కుమారుల వలె ఉంటారు, కనుక వరిక చావరు. వాళ్లు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్లు కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు. మండుచున్న పొదను గురించి రాస్తూ, ప్రజలు చావు నుండి బ్రతికింపబడతారు అని మోషే సూచించాడు. ఎందుకంటే అతడు ప్రభువును గురించి ప్రస్తావిస్తూ, ప్రభువు అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు అని రాశాడు. ప్రభువు చనిపోయిన వాళ్లకు దేవుడు కాదు, ఆయన సజీవంగా ఉన్నవాళ్లకే దేవుడు. ఆయన అందరినీ జీవిస్తున్నవాళ్లుగా పరిగణిస్తాడు
అని అన్నాడు. కొందరు శాస్త్రులు,
బోధకుడా చక్కగా చెప్పారు
అని అన్నారు. ఆ తదుపరి ఆయన్ని ప్రశ్నించటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. ఆ తర్వాత యేసు వాళ్లతో,
క్రీస్తు దావీదు కుమారుడని వాళ్లు ఎందుకు అంటున్నారు? దావీదు తన కీర్తనలో ఈ విధంగా రాశాడు కదా, ప్రభువు నా ప్రభువుతో, నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసే వరకు నా కుడివైపు కూర్చో. దావీదు ఆయన్ని ప్రభు అని అన్నాడు కదా. అలాంటప్పుడు ఆయన దావీదు కుమారుడు ఎట్లా అవుతాడు
అని అన్నాడు. ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు.
శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలు వేసుకుని తిరగాలి అంటే వారికి చాలా ఇష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవడానికి ప్రాకులాడుతారు. వితంతువుల్ని మోసం చేసి వాళ్ల ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.